విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందస్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం వహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఈ శుభకృన్నామ సంవత్సరం నుంచి ఏ పురాణం ప్రారంభించినా ఈ సంవత్సరం చివరిదాకా రెండు మహామంత్రానుష్ఠానాలు చేయమని పెద్దలు చెప్పారు. జగద్గురువులు కూడా అలాగే చెప్పారు. అందరూ నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. వీలున్నప్పుడల్లా ఈ రెండు మంత్రాలని అనుష్ఠానం చేసుకుంటే తీవ్రమైన రోగాలు, ఉగ్ర రోగాలు, అందున కొత్త కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. శరీరానికి మనస్సుకి రోగం రాకుండా చేసే రెండు అపూర్వ మంత్రములు. అందుకే ఈ రెండు మంత్రాలని కలిపి సంపుటీకరణ చేసి పూర్వకాలంలో మహాత్ములైన వాళ్ళు అనుష్ఠానం చేశారు, ఆది శంకరాచార్యులు వారు చేశారు, జగద్గురువులు కూడా మన మధ్యన ఈ రెండింటికి భేదం పాటించకుండా, శివకేశవ భేదం పాటించకుండా ఈ మంత్రాలు అనుష్ఠానం చేస్తే భవిష్యత్తులో కొత్త రోగాలు రావు, ఉన్న రోగాలు తొలగుతాయి అని చెప్పారు. అవి మనం దృష్టిలో పెట్టుకుని వీలున్నప్పుడల్లా చేసుకుందాం. గురువులు చెప్పినట్టుగా చేయటమే సాధన అంటే. సాధన అంటే ఇంకేం లేదు. శివపురాణం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, దాదాపు పురాణాలన్నీ చెప్పాయి. గురుగీత అదే చెబుతున్నది. ఎందుకంటే నీకు తెలియదు కానీ గురువుకి నీ చేత ఏం చేయించాలో తెలుసు. కాబట్టి గురువులు ఈ మార్గంలో నడుచుకుంటే మంచిది అని ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశమే మనకి ఒక అనుష్ఠానం అనుకుని, అదే ఉపదేశం అనుకుని ఆ మార్గంలో నడుచుకుంటే ఈ జన్మలోనే తరిస్తాం. అటువంటి ఆదేశం ప్రకారంగా భారతీ తీర్థ మహాస్వామి వారు 18 పురాణాలు ఈ ప్రాంగణంలో మీ అందరూ వినేటట్టు చేస్తున్నారు. మీరు వింటున్నారంటే ఆ భాగ్యం నాకు దక్కింది. చెప్పేవాడు వినేవాడు ఇద్దరూ తరిస్తారట. వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. విష్ణుపాదాల నుండి గంగ పుట్టింది. ఆ గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపాత్ముడి పాపమైనా పోతుంది. అది గంగ పవిత్రమైనది, విష్ణు పాదోద్భవ, ఇందులో స్నానం చేస్తే పవిత్రుడమవుతాం అని కొంచెం నమ్మకం మాత్రం ఉండాలట. ఎంతో కొంత గాఢ విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, కనీసం గంగా అనే విశ్వాసం ఉన్నా గంగానదిలో స్నానం చేసినంత మాత్రం చేత దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పురాణముల మీద ఎంతో కొంత భక్తి ఏర్పరచుకొని చెప్పేటటువంటి వక్తని పృచ్ఛకం, అందులో అప్పుడప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి కదా, ధర్మ సందేహాలు అడిగేటటువంటి వాడిని, అయ్యా నాకు ఈ పురాణంలో ఈ అనుమానం ఉన్నది, ఈ కథలో ఈ సందేహం ఉంది అని సమయ సందర్భాన్ని ఎరిగి అడిగి ఆ సందేహాన్ని తీర్చుకునేవాడు ఉన్నాడే వాడిని పృచ్ఛకుడు అంటారు. ఒకటేమో వక్తారం ఉపన్యసించేవాడు, రెండు పృచ్ఛకుడు ప్రశ్నించేవాడు, ఇక మిగతాది మూడవరెవరు శ్రోత్రులను వినేటటువంటి వారు. ఈ ముగ్గురిని పరమ పవిత్రులు చేస్తుందట విష్ణు పురాణం. దానికి ఉదాహరణగా తత్పాద సలిలం అంటే విష్ణుపాద ఉద్భవ అయిన గంగ వలె అన్నారు. గంగానదితో పురాణాన్ని పోల్చారు అంటే దాని అరకథలు ఎంత నిగూఢమైన అర్థంతో ఆలోచించండి. గంగా విష్ణుపాదాల నుండి పుట్టింది, అలాగే పురాణములు కూడా విష్ణువు యొక్క పాదాల నుండే ఆవిర్భవించాయి. గంగానది ఆవిర్భవానికి ముందు కూడా ఈ పురాణాలు ఉన్నాయి. ఈ పురాణములు భగవంతుడి శరీరంలో ఒక్కొక్క అవయవాల నుంచి పుట్టాయి. వాటన్నిటినీ గంగానదితో పాటు భూమికి పంపించేట. అందుకే ప్రపంచంలో మానవుల్ని తరింపచేసే వాటిల్లో మొట్టమొదటిది గంగా, రెండు పురాణములు. ఈ రెండింటినీ విడిచిపెడితే అసలు భారతీయులకి జీవితమే లేదని విష్ణు పురాణంలో ప్రారంభంలో చెప్పారు. ఈ పురాణానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. సాధారణంగా పురాణములన్నీ వ్యాసుడు రచించిన తర్వాత సూత్రుడికి చెబితే సూత్రుడు దాన్ని సౌనకాదులకు చెప్పారు. సూత్రుడి ద్వారా సౌనకాది మహర్షులు విన్నారు. కానీ మొట్టమొదట రాసింది వ్యాసుడే, చెప్పింది వ్యాసుడే, వ్యాసుడు సూత్రుడికి చెప్పాడు. కానీ ఈ పురాణం పరాశరుడు మైత్రేయుడికి చెప్పాడు. మైత్రేయుడి దగ్గర విని వ్యాసుడు దీన్ని పురాణ రూపంలో రాశాడు. వ్యాసుని ద్వారా మహాత్ముడు సూత్రుడు విని సౌనకాది మహర్షులకు చెప్పాడు. తద్వారా లోక వ్యాప్తికి వచ్చింది. తండ్రి గారు సరాసరి తానే దగ్గర కూర్చుని చెప్పిన పురాణములు చాలా అరుదుగా ఉన్నాయి. మనం ఇక్కడ ప్రారంభించుకున్నప్పుడు 40 ఏసు రోజుల కార్యక్రమాలు, అంత పూర్వం చాలాసార్లు వచ్చిన మండల దివస కార్యక్రమాలు హనుమ చరిత్రతో ప్రారంభించుకున్నాం. దానికి సంపూర్ణ హనుమద్వైభవము అని పేరు. ఆ హనుమద్వైభవం పరాశరుడే స్వయంగా మైత్రేయునికి చెప్పాడు. మళ్ళీ విష్ణు పురాణం కూడా పరాశరుడు మైత్రేయునికి చెప్పినటువంటి మహాపురాణం. ఇంతవరకు ఇందాక హరిగారు చెప్పినట్టుగా మొదట సంపూర్ణ హనుమద్వైభవం 40 రోజులు, ఆ తర్వాత ఏమో భాగవతం, అది మండల దివసం చెప్పుకున్నాం. భారతం 45 రోజులు అనుకుని రాసేటప్పుడు పొరపాటున 54 అని రాశానట. నేను అప్పుడు మన వాళ్ళు ఎవరు అన్నారు, గురువుగారు 45 అన్నారు, పొరపాటున 54 పడిందా అన్నాడు మావాడు శ్రీనివాస. పొరపాటు కాదు, జగద్గురువులు 4 5 10 5 4 తిప్పారు, అది గురువు యొక్క అనుగ్రహం. అందుకని 54 రోజుల పాటు సంపూర్ణ మహాభారతం జరిగింది. మార్కండేయ పురాణం కూడా అది 32 రోజులు జరిగింది. శివపురాణం 32 రోజులు జరిగింది. ఏ పురాణమైనా చివరి రోజు మనం ఆపాం తప్ప అంతవరకు మధ్యలో ఆగిపోవడం లేకుండా అయ్యింది. ఆఖరికి కరోనా కాలంలో కూడా ఆయనే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 31వ రోజున కార్యక్రమం తర్వాత 32వ రోజున లాక్డౌన్ అన్నారు. అందుకని ఆఖరి రోజుకి కేవలం ఫలశ్రుతే, ఆ ఫలశ్రుతిని క్లుప్తంగా చెప్పుకుని మళ్ళీ మన దారి మనం వెళ్ళిపోయాం. కిందటి సంవత్సరం అసలు ఏ సమస్య లేకుండా సంపూర్ణంగా బ్రహ్మాండ పురాణం కూడా సాగింది. ఇప్పటివరకు ఇన్ని పురాణములు వెళ్ళే మార్కండేయ పురాణం, భాగవతం, మహాభారతం, హనుమద్వైభవం, శివపురాణం, బ్రహ్మాండ పురాణం వెళ్ళాయి. ఇక ఇప్పుడు విష్ణు పురాణం, ఈ పురాణం కూడా 19 రోజులు జరుగుతున్నది. నిజానికి 27 రోజులు అనుకున్నాం. అందుకని 19 రోజులు అయ్యాక ఇంకొక 8 రోజులు కాకుండా దానికి ఇంకో రోజు వేసి నవాహ దీక్షతోటి ఆయన కోరికల ప్రకారం ఉత్తర రామాయణమో ఏదో ఏదైతే అది, దాన్ని మనం మళ్ళీ ఇంకో రోజున చెప్పుకుందాం. జూలై నెలాఖరులో కానీ, ఆగస్టులో కానీ, సెప్టెంబర్లో కానీ, 3 మాసాల్లో ఏ మాసం మనకు అనుకూలంగా ఉంటే అందరికీ అనుకూలంగా ఉండే కాలంలో చూసుకొని చెప్పుకోవచ్చు. ఇవన్నీ గురుకటాక్షం ఉంటే హరికటాక్షం ఉంటుంది, హరికటాక్షం ఉంటే గురుకటాక్షం ఉంటుంది. ఈ 2 కటాక్షాల వల్ల మనం చెప్పుకుంటున్నటువంటి పురాణములు అన్నమాట. ఇవి కలియుగంలో మానవులను వెంటనే తరింపచేసేటటువంటి పురాణములు. ఒకప్పుడు మైత్రేయుడు అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన తపస్సు చేసేటటువంటి వారిలో అరుదైన తపస్శక్తి కలిగిన వారిలో ఒకడు మైత్రేయుడు. తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం, తపస్సు అంటే మనస్సును అదుపులో పెట్టడం, తపస్సు అంటే ఆహార వాంఛని అదుపులో పెట్టడం, తపస్సు అంటే క్రోధాన్ని ముఖ్యంగా అదుపులో పెట్టడం. జితక్రోధ తపస్వీచ, క్రోధాన్ని జయిస్తేనే తపస్వి అంటారు. క్రోధాన్ని జయించడం అంటే ఏమిటో కూడా మళ్ళీ చెబుతోంది పురాణం. ఎందుకు పనికిరాకుండా చచ్చుబడిపోమని కష్టమండి, అనవసరముగా ఎవరి మీద కోపం తెచ్చుకోకు. కానీ రావణుడి లాంటి దుర్మార్గుడు ఒకడు పుట్టాడు, వాడు లోకకంటకుడు, అందరికీ శత్రువు. అప్పుడు రావణ, పర్వాలేదు స్త్రీలను ఎత్తుకుపో, అందరినీ చంపి మేము మాత్రం నోరు మూసుకు కూర్చుంటాం చవటల్లా అని సహనంతో కూర్చుంటే అటువంటి వాడు జితక్రోధుడు కాడు. జితక్రోధి అనగా పరమ పాపాత్ముల ఎడల తక్షణం కోపం తెచ్చుకోవాలి. కోపంతో వాడిని అదుపులో పెట్టాలి. అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. చీటికి వాడికి కోపం తెచ్చుకునేవాడి మీద ఎవడికి విలువ ఉంటుందండి? రోజు కోపంతో భార్యను తెగ తిడుతున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి. నీ మొహం తగలయ్యా అంటూనే ఉంటాడు అన్నిటికీ. టీ లేకపోతే తిడతాడు, కాఫీ లేకపోతే తిడతాడు, అన్నం పెట్టకపోతే తిడతాడు. అటువంటి వాడికి ఇంట్లో ఎవ్వరూ విలువెవరు. నిజంగా జరిగింది. చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. అప్పట్లో ట్యూషన్స్ కూడా చెప్పేవాడి కదా, పురాణాలతో పాటుగా పిల్లలకి పాఠాలు కూడా చెప్పేవాడిని ఉద్యోగం చేస్తున్న రోజుల్లో. ఓ ఇంటికి వెడితే ఆయన ఏదో మాట్లాడుతుంటే మా ఆయన పిచ్చాడు ఏదో ఒకతోటి పట్టించుకోకండి అంతే. నేను అలా నిశ్చేస్తుండే ఉన్నాను, ఎందుకంటే అప్పటికింకా ఇల్లాలు నాకు తెలియదు కనుక, ఇలాంటి వ్యవహారాలు ఉంటాయని తెలియదు కనుక. దాంతో ఆయన మతిపోయి ఎలా ఉండిపోయాడు. కారణం ఏమిటంటే ఎప్పుడూ కోపమే ఆయనకి, నిత్యక్రోధికి విలువ ఉండదు. అలాగని అసలు కోపం తెచ్చుకోకపోతే వాడి వల్ల ధర్మ సంస్థాపన జరగదు. అందుకే రాముడి గురించి చెబుతూ కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే, ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అని వాల్మీకి నారదుడు అడిగాడు. కోపం రాదు, వస్తే ఆ కోపానికి దేవతలు కూడా భయపడాలి. అటువంటి వాడు ఎవడని అడిగితే అతడే రామచంద్రుడు అన్నాడు ఆయన. అంటే దేవతలు కూడా భయపడే అంత కోపం రావాలి వస్తే. ఎల్లవేళలో వస్తే దేవతలు భయపడరు, ఇంట్లో వాడు కూడా భయపడరు, ఆడవాళ్ళు కూడా భయపడరు, మగవాళ్ళు కూడా భయపడరు. ఈ మైత్రేయుడు తపస్వి, జితక్రోధి, కోపము రాదు, వస్తే ఎవడైనా హడిలిపోతాడట. ఈ మైత్రేయుడు గొప్పతనం వల్లే దుర్యోధనుడు తొడలు విరిగిపోయాయి. భీముడు శాపం పెట్టడం కాదు, భీముడి శపథం ఒకటే కాదు, భీముడు భవిష్యత్తులో నీ తొడలు విరగొడతానన్నంత మాత్రం చేత ఆయన ఎంత గొప్పవాడైనా వాడి తొడలు విరగాలంటే దానికి ఒక శాపం కావాలట. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మైత్రేయుడు కూడా వచ్చాడు. దుర్యోధన నా మాట విను, సాక్షాత్ పరమాత్ముడు ఆయన కృష్ణుడు అంటే, ఆయన మాట వింటే బాగుపడతావంటే వాడు పక్కపక్కనవి అని తొడ తరిచాడు. భీముడి శపథం పూర్తవుగాక, నీ తొడలు విరిగి కింద పడుదువుగాక అని శపించాడు ఆయన. ఆ శాపం వల్ల భీముడి యొక్క శపథం తొందరగా నెరవేరింది. ఇది భారతంలో ఉంది ఉద్యోగ పర్వంలో. ఈ మైత్రేయుడి శాపం వల్లే వీడి కాళ్ళు విరిగాయి, తొడలు విరిగాయి. అతనికి వాక్శుద్ధి ఎక్కువ, రాదు కోపం, వచ్చిందా అవతల వాడి పాపం పండినట్టే. ఆయన శాపం పెట్టాడా ఇక తిరుగుండదన్నమాట. అంతటి వాడు మైత్రేయుడు. ఈ మైత్రేయుడికి తీర్థయాత్రలంటే బాగా ఇష్టం. యస్తు పర్యటతే దేశాన్, యస్తు సేవేత పండితాన్, తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి. ఎవడు నిరంతరం దేశములు తిరుగుతాడో అటువంటి వాడి బుద్ధి వ్యాపిస్తుంది, బుద్ధి పెరుగుతుంది. ఒక తొట్టి నిండా నీళ్లు పొయ్యండి, ఆ నీటిలో ఒక నూనె బింది వెయ్యండి, ఒక నూనె బొట్టు వెయ్యండి, ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఆ బుట్టలా పైన జిడ్డు తేలుతుంది, చూసారా, వ్యాపిస్తుంది. అలా అవడానికి అది బొట్టింతే నూనె బొట్టు ఇంత నీటిలో పడగానే ఆ నీరు పైభాగం అంతా జిడ్డుగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఈ చివరిని చా చివరి దాకా జిడ్డు వ్యాపిస్తుంది. ఒక నూనె బొట్టు నీటిలో ఎలా వ్యాపిస్తుందో దేశములు తిరిగేవాడి తెలివితేటలు కూడా అలా వ్యాపిస్తాయట. అందుకని ఎస్తు యహ అంటే ఎవడు పర్యటతే దేశాంతు అన్నమాట. ఎవడు దేశములను తిరుగుతాడో, కేవలం దేశములు తిరగడమే కాదు, దేశాలు తిరగమంటే చాలామంది తిరుగుతారు. అంత మాత్రం చేత బుద్ధి వ్యాపించదట. ఫ్లైట్ ఎక్కడ చేయించుకుని కాశీ వెళ్ళిరా అనగానే టక్కన అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వస్తారు కొంతమంది పొల్లయ్యలని ఉంటారు. పొల్లయ్య వ్యాపారం అనే కథ అందరి పొల్లయ్యల గురించి కాదు, పొల్లయ్య వ్యాపారం వెళ్ళినట్టు ఒక పొల్లయ్య గారి కథ ఒకటి ఉండేది పూర్వకాలం. పరమానందయ్య గారి శిష్యులు ఒక శిష్యుడి పేరు పాపం పొల్లయ్య, చిన్నప్పటి నుంచి కాస్త అమాయకుడు. ఓ రోజున గురువుగారు వాళ్ళ ఆవిడతోటి గదిలో మాట్లాడుకుంటూ ఏమే రేపు పొద్దున్న పొల్లయ్యని వేమవరం పంపాలి అన్నట. ఈ పొల్లయ్య గారు బయట విన్నాడండి ఆయన. గురువుగారు చెప్పేదాకా రేపటిదాకా ఆగడం ఎందుకు? గురువుగారు ఎలాగో రేపు వేమవరం వెళ్ళాలి అంటున్నారు కదా నేను, వాళ్ళ ఆవిడకి చెప్పడం విన్నాను గురుమాతతో, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాం, గురువుగారు చెప్పకుండా చేస్తే మంచిది అని రాత్రికి రాత్రి చీకట్లో ప్రయాణం అయ్యి ఆ వేమవరం అక్కడికి 12 మైళ్ళు ఉంటే పరుగు పరుగుని వెళ్ళాడ. తీరా అక్కడికి వెళ్తే వేమవరం దగ్గర శ్మశానంలో శవాలు కాలుతూ కనపడ్డాయి. ఆ శ్మశానాలు శవాలు భూత ప్రేతాలు హడిలిపోయి మొత్తం మీద అక్కడ చెరువులో స్నానం చేసి కళ్ళు ఎర్రబడుతూ ఉండగా తూలుకుంటూ నిద్ర లేక సద్దన్నం లేక పొద్దున్న కల్లా మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు అన్నాడు. ఒరే నీతో పనుంది అన్నాడు గురువుగారు. మీరేమీ చెప్పక్కర్లా, రాత్రి మీరు అమ్మగారితోటి అన్న మాటలు విన్నా పుల్లయ్యను వేమవరం పంపాలన్నారు, అందుకే మీరు చెప్పకుండానే చేసి చూపించా, ఇది నా గురుభక్తి, రాత్రికి రాత్రి చీకట్లో నానాయాత్ర పడి వేమవరం వెళ్ళొచ్చాను, చూడండి ఒళ్ళంతా ఎలా తుమ్మముళ్ళు గుచ్చుకున్నాయో అని శ్మశానంలో జరిగింది చెప్పాట. ఎందుకు వెళ్ళావురా, మీరు వెళ్ళమన్నారు వెళ్ళంతే. ఇప్పుడు పొల్లైన వ్యాపారం వెళ్ళమన్నారంటే ఎందుకు వెళ్ళమన్నారు, ఏమిటి తెలుసుకోవాలి కదా. ఏం లేదు, వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళొచ్చాట. అది తీర్థయాత్రే, అది పర్యటనే, దానివల్ల ఉపయోగం ఉంది. అలా ఉంటారు కొంతమంది శిష్యులు. బ్యాంక్కి వెళ్ళు, పరిగెత్తికి వెళ్ళి వస్తాడు, ఎందుకు వెళ్ళాలి తెలియదు. మరి చెక్కు పట్టుకెళ్ళు, మళ్ళీ చెక్కు కోసం వెనక్కి వస్తాడు, దానివల్ల సంతకం పెట్టాలి. చెక్కు పట్టుకెళ్ళిన తర్వాత అకౌంట్ నెంబర్ వేయండి, మళ్ళీ ఏ అకౌంట్లో వేయాలండి, ఇది నా నెత్తి మీద వేయన్నాను ఒక రోజున, వాడు వెంటనే చెక్కు నా నెత్తి మీద వేసాడు. పొరపాటున మీరు ఎవరి దగ్గరన్నా నా నెత్తి మీద వేయటా, నెత్తి మీద వేస్తారు వాళ్ళు. ఇలాంటి పుల్లయ్యలు గురించి చెబుతూ, పుల్లయ్య వేమవరం సామెత పుట్టిందనమాట, వేమవరం వెళ్ళాడు వచ్చాడు. అప్పుడు మీకు ఏం లాభం చెప్పండి దానివల్ల. ఇలాగే చాలామంది తీర్థయాత్ర కడుతున్నారు, కాశీ వెళ్ళాం వచ్చాం, అక్కడ టిఫిన్ తిన్నాం, దిగ్గానే రూమ్ తీసుకున్నాం, రూమ్లో పడుకుంటాం, కాఫీ తాగడం, ఇడ్లీలు తినడం, పడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఆచంపోచకోలు, ఆడి వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఆమె ఇలాంటిదిట, ఏమి ఇలాంటిదిట అనుకుంటాం. అక్కడ చూడవలసిన చూడకుండా వస్తే అప్పుడు జ్ఞానం పెరగదు, అజ్ఞానం ఇంకా పెరుగుతుంది. అందుకని దేశాన్ని పర్యటతే యహ, దేశములను తిరగడంతో పాటు ఎస్తు సేవేత పండితాన్, అక్కడున్న పండితుల్ని సేవించాలి. అందుకే గురువులతో యాత్ర చేయమన్నారు. వెళ్ళి వారు ఏం చెబితే ఆ ప్రకారం నడుచుకుంటూ అక్కడ చూడవలసిందో చూసి వాటి విశేషములు తెలుసుకుని, ఓహో ఈయనటువంటి విగ్రేశ్వరుడు, ఈయన చరిత్రది, ఈయన కాలభైరవుడు, ఇక్కడికెడితే ఇలా చెయ్యాలి, ఇక్కడ అన్నపూర్ణ ఉన్నది, ఇక్కడ విశాలాక్షి ఉన్నది, ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, ఇక్కడ ఈ లింగములు ఉన్నాయి అని తెలుసుకోవాలి. వీటన్నిటి కోసం ప్రయత్నం చేస్తే మన బుర్ర పెరుగుతుంది, అప్పుడు జ్ఞానం పెరుగుతుంది, యాత్రకు వెళ్ళడం వల్ల లాభం వస్తుంది. దేశాలు తిరగాలి, పండితుల్ని సేవించాలి, అన్ని విశేషాలు తెలుసుకోవాలి. గ్రంథాలలో ఉన్న సారం చదివితే అర్థం కాదు, ఎందుకంటే శ్లోకార్థం అంత తేలికార్థం అయితే ఎవడికోడే పురాణం చెప్పగలడు, దానికి చాలా ఆలోచన కావాలి. అక్కడ చాలామంది తాత్పర్యం రాసేటప్పుడు పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది, శ్లోకానికి తాత్పర్యానికి అర్థం ఉండదు. పైగా ఆ శ్లోకంలో ఉన్న పదానికి ఉన్న నిగూఢార్థం కూడా తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే గురువుల ద్వారానే తెలుస్తాయి, అప్పుడు వాడి బుద్ధి బాగా పెరుగుతుంది. ఇది ఎరిగిన మైత్రేయుడు పరాశరాది మహానుభావుల్ని సేవించి, వ్యాసాదులను సేవించి తీర్థయాత్రలు చేశాడు. ఒకట రెండా మూడా యావత్ భూమండలం అంతా తీర్థయాత్రలతో తిరిగాడు. ఆయన మహాత్ముల్ని సేవించాడు, ఆయా ప్రాంతములలో కష్టపడి సంపాదించిన ధనం దానం చేశాడు. ఎక్కడ ఏ అభిషేకం చెయ్యాలో, ఎక్కడ ఏ విధమైన అర్చన చేయాలో అవన్నీ చేశాడు. కాశీలో విశాలాక్షిమాతకి మల్లె పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం, చాలామందికి తెలియదు కానీ కాశీలో విశాలాక్షిమాతకి ఎన్ని పువ్వులు ఇచ్చినా రాని పుణ్యం ఒక్క మల్లె పువ్వులు సమర్పిస్తే వస్తుంది. అందుకే కాశీఖండంలో కానీ భీమేశ్వర పురాణంలో కానీ అగస్త్యుడు వ్యాసుడితో అన్న పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి, కాళీనందన కంఠే కాలుర శరములకు విరులు కల్పించునుకోలేలా వనాంతరములను మాలోపాముద్ర ఈడిన మల్లీ వల్లు అంటాడు ఆయన. లోపాముద్ర కాశీక్షేత్రంలో మల్లె తోట నాటింది, ఆ మల్లె తీగలకి మల్లె పువ్వులు పూసేవి, ఆ మల్లె పువ్వులతోటే రోజు దండలు కట్టి అగస్త్యుడు లోపాముద్ర విఘ్నేశ్వరుడికి కుమారస్వామి వారికి విశ్వనాథుడికి విశాలాక్షిమాతకి పువ్వులు సమర్పించేవారు. అందులో ప్రత్యేకంగా విశాలాక్షిమాతకి ఈ తెల్ల మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం, సువాసనతో ఉన్న బొండు మల్లెలు అంటే బాగా ఇష్టం. ఈ మల్లెలు బొండు మల్లెలు చెండులుగా కట్టి ఆవిడ శరీరం మీద వేసేదట స్వయంగా విశాలాక్షి దగ్గరికి వెళ్ళి లోపాముద్రన అగస్త్యుని భార్య వేసేది. ఈ విషయాన్ని అగస్త్యుడు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. దీని గురించి చూస్తే ఈ స్కాంద పురాణంలో అద్భుతమైన శ్లోకం దొరికింది, విశాలాక్షి మాత వెంటనే ప్రసన్నురాలు కావాలంటే మల్లె పువ్వుల దండని సమర్పించవలను అని ఉంది. అక్కడ మల్లె పువ్వులు, మంచి మల్లె పువ్వులు, తాజా మల్లె పువ్వులు దండ కిందకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన, అమ్మవారికి సమర్పించిన, అమ్మవారి శిరస్సు మీద వేసిన ఆరు నెలలు తిరగకుండా వాడు ఏదనుకుంటే చదువుతుంది. ఎంత శక్తి ఉందో చూడండి మరి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అర్చన చెయ్యాలనే విషయం మనకు తెలియాలి. ఆరు నెలల్లో మనం అనుకున్న పని అవుతుందండి. విశాలక్ష్మీవాతికి మల్లెపువ్వులు దండ సమర్పిస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆడ తర్వాత తెచ్చిన పువ్వులు కదట, నవమల్లికలు అన్నారు. కొత్త మల్లె పువ్వులు దండ, దాన్నే సమర్పించాలి. అది పెద్ద కష్టం కాదు. దోషడు మల్లె పువ్వులు సమర్పిస్తే వీసెడు కోరికలు తీరుస్తుంది అతను. ఇది పురాణాల వల్ల తెలుస్తుంది, పెద్దల వల్ల తెలుస్తుంది. ఇలా ఏ క్షేత్రములో ఎవరిని ఎలా అర్చించాలి, ఏ పువ్వులతో అర్చించాలి, ఎలా అభిషేకించాలి, ఏవి సమర్పించాలో తెలుసుకోవాలి. సరస్వతీ నదీ జలం బదరీ దగ్గర ఉంటుంది. అందులో నుంచి కనీసం ఒక పంచపాత్ర నీళ్లు తీసుకుని అక్కడుండే విఘ్నేశ్వరుడు పక్కనే ఉంటాడు, వ్యాసగుహ విఘ్నేశ్వర గుహ. ఆ విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఒక చుక్క పోస్తే ఆరు నెలలు తిరగకుండా మీ పిల్లలకి జ్ఞానం వస్తుంది. పిల్లలకి జ్ఞానం కలగడానికి పూర్వం పనిచేసేవారు, తెలివితేటలు పెరిగేవి. దానివల్ల మంచి వాక్శుద్ధి వచ్చేది. కొంతమంది పిల్లలకి ఏ పూర్వజన్మ పాపం వల్ల ఆలస్యంగా మాటలు వస్తాయి, ఆలస్యంగా వాళ్ళు చదువుకోగలుగుతారు. అసలు కొందరికి యావజ్జీవితం కష్టపడినా చదువు రాదు. అటువంటి వాళ్ళకి ఈ సరస్వతీ జలం తీర్థంగా తీసుకున్న దాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించిన శుభం కలుగుతుంది, విద్యాభివృద్ధి అవుతుంది. ఇవన్నీ మన పెద్దలు పురాణముల ద్వారా అందించారు. ఇవి తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పనులు చేయాలన్నమాట. ఎక్కడ చేయాలో చేయవలసింది. అవన్నీ చేశాడు ఈ మైత్రేయుడు. చేయగా 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 ఒకనాడు ఆయనకి, ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల, తీర్థయాత్రలు చేసిన పుణ్యం వల్ల పరాశర మహర్షి దర్శనం అయ్యింది. పరాశరుడు వ్యాసుని తండ్రి, శక్తికి కుమారుడు, వశిష్ఠునికి మనుమడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడి గురించిన ఈ శ్లోకం వ్యాసుడే రాశాడు, కానీ పురాణంలో సూతుడు రచించిన దాన్ని వ్యాసుడు వెళ్ళి పెట్టుకున్నాడు, రాసింది మాత్రం సూతుడు. వ్యాసుడు అనగా వశిష్ఠునికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునికి కొడుకు, సుకునికి తండ్రి. ఇప్పుడు ఈ పరంపర మనకు తెలిసిందిగా. బ్రహ్మ యొక్క అనుగ్రహంతో వశిష్ఠుడు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మిత్రావరుణులకు పుట్టి మైత్రావరుణుడు అయ్యాడు. ఆ మైత్రావరుణి అని పేరు కలిగిన వశిష్ఠునికి అరుంధతి వల్ల నూరుగురు కొడుకులు పుట్టారు. ఈ నూరుగురు కొడుకుల్లో పెద్దవాడి పేరు శక్తి, వశిష్ఠుడి పెద్ద కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకే వ్యాసుడు, వ్యాసుని కొడుకు సుకుడు. కాబట్టి స్వయంగా వశిష్ఠునికి మనుమడు, శక్తికి కుమారుడు. అంతటి శక్తి కలిగిన వాడు పరాశరుడు. అందుకే ఆయన పేరు మీదుగా పరాశర గోత్రమే జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఆ పరాశర మహర్షి నైమిషారణ్యంలో ఒకప్పుడు కొంత యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యే సమయానికి మైత్రేయుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన దర్శనం చేసుకున్నాడు, భక్తితో నమస్కరించాడు. మహాత్మా, ఇవాళ నా జన్మ తరించింది, నా పూర్వజన్మ సుకృతం ఫలించింది. తీర్థయాత్రలు చేసేటప్పుడు పెద్దల్ని సేవించాలన్నారు. సాక్షాత్తు వశిష్ఠ స్వరూపుడివి, వశిష్ఠుని మనువడివి, నిన్ను చూడగలిగాను. నీ ఇంద్రియ నిగ్రహం, నీ నిష్ఠ జగత్ప్రసిద్ధికి ఎక్కింది. నీ రంగు సువర్ణవర్ణం, నీ మనస్సు కూడా అటువంటి బంగారమే. అందున గోమతిలో స్నానము చేసిన తరువాత గురువులను దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదని కూడా శాస్త్రం చెబుతున్నది. ఈయన యజ్ఞం చేసి అప్పుడే గోమతిలో స్నానం చేశాడు. నైమిషారణ్యం దగ్గర గోమతిని ఉంది, ఆ గోమతిని నదము అంటారు. కారణం, అది తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది. తూర్పు నుంచి పడమరకి వెడితే నదం, పడమర నుంచి తూర్పుకి వెడితే నది అంటారు. గంగా గోదావరి మొదలైనవేమో నదులు, నర్మద గోమతి తపతి ఇవి నదములు. ఇవన్నీ పడమరకు వెళ్ళి అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలిసిపోతాయి. ఇవాళ అరేబియా అంటున్నాం కానీ దాని దిక్కుమాల పేరు దాన్ని పశ్చిమ సముద్రం అనేవారు. ఈ పీఠాలు ఉన్నాయి కాబట్టి ఈ ధర్మం నిలబడింది. శృంగేరి పీఠం వండి ఇలాంటి ఆలయాల నిర్వహణ వాటి చేతుల్లో ఉంది కాబట్టి మహాత్ములు హరిగారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ ధర్మాలు ఈ పురాణాలు నడుస్తున్నాయి. ఇదే ఆ దేవాదాయ శాఖలో పెడిపోయి ఉంటే ఇది మొత్తం తీసేవారు. ఒక్క పురాణం జరగదు ఇక ఇక్కడ అక్కడ అంతా నానా చెత్త గ్యాంగు అందులో చేరి డబ్బులు పట్టుకుపోవడమే. అర్చకుడికి రూపాయి ఎవరు, అన్నం పెట్టరు. అందులో ఈ ఊరుగా పనిచేసేవాళ్ళకేమో లక్షల ఆదాయం. అంతా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా తినేద్దామని చూసేద్దామని దేవుడి మీద పడి తిని తద్వారా దేవాలయాల్ని సర్వనాశనం చేసి పరిస్తున్నారు. ఇది మహాపాపం. ఈ పాపం వల్ల వాళ్ళు ఎలాగో నశిస్తారు, కానీ వాళ్ళు నశిస్తారు కదా అని మనమేం పట్టించుకోకుండా ఉంటే మనం నశిస్తాంట. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే భారము పొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేతకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే మనకెందుకు అని ఊరుకోకూడదు. సామర్థ్యం కలిగి ఉండి కూడా సత్యం నిలబెట్టక ధర్మం నిలబెట్టక నాకెందుకు, నా డబ్బు వస్తే చాలు, నా వ్యాపారం చాలు, నా ఉద్యోగం చాలు, నా బతుకు చాలు అని నిస్త్రాణగా ఇంట్లో పడుంటాడే అటువంటి పాపాత్ముడిని సర్వనాశనం చేస్తాయటవి. దేవుడు ఎలాగో రక్షించుకుంటాడు వాటిని, రక్షించుకోవడానికి ఎవడో పంపుతాడు, కానీ ఎవడు ఉపేక్ష చేశాడో వాడు నశిస్తాడు. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేయటకు గాని. సామర్థ్యం కలిగి ఉండి కూడా మనం ఉపేక్షిస్తే నశిస్తాం. సామర్థ్యం అంటే ఏమిటి, అయితే ఎదుర్కో ఓపికంటే, ఎదుర్కోలేకపోతే ఎదుర్కొనేవాడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వి, లేదా సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకుని సక్రమం చేసి ఈ దౌర్భాగ్యం పడగొట్టు, ఇవి ఏమీ చేయకుండా కూర్చుంటే నువ్వే నశిస్తావు పొమ్మన్నాడు. ఎవడన్నాడు ఈ మాట, నేను నువ్వు అన్నా పరమాత్ముడు కృష్ణుడు అన్నాడు భారతంలో. అది కూడా దుర్యోధనుడి ఎదురుగా ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ధృతరాష్ట్రుడు జగద్గురువు కృష్ణుడి మాట వెనక నశించిపోయాడు. మనలో నశించిపోకూడదు కాబట్టి పరమ పవిత్రమైన మన నామధేయాలు మళ్ళీ మనం పిలుచుకోవాలి చక్క. మనందరం పశ్చిమ సముద్రం అనే పిలుద్దాం, ద్వారకా అనే పిలుద్దాం, గాంధీధామ్ అనే పిలుద్దాం, అహ్మదాబాద్ అనద్దంతే. శుభ్రంగా ముఘల్సరాయ్ అనే పేరు తీసి పారేసి డిడి ఉపాధ్యాయ జంక్షన్ అన్నారు ఆయన. అలా పెట్టాలి. ఎంతకాలం అండి హైదరాబాదు సికింద్రాబాదు, ఎందుగా బాదులు మనకి, భాగ్యనగరం అనాలి. ఇలా అంటూ ఉంటే నోరు పవిత్రమవుతుంది. ఎంతసేపు ఆ పేర్లు ఉచ్చరించి ఉచ్చరించి పాపాలు పొందిన మనం పుణ్యాత్ములు అవుతాం అన్నమాట. అవ్వడం కోసమే ఈ పురాణములు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ రోజులలో ఈ గోమతిలో స్నానం చేసి పైకి వచ్చిన పరాశరుడికి నమస్కరించి, మహాత్మా పరాశర ఇప్పుడే అవభృత స్నానం చేసావు, నీకు నమస్కరిస్తున్నాను. నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి నువ్వు తీర్చు. నీ ద్వారా భగవంతుడైన వాసుదేవుని చరిత్ర వినాలనుకుంటున్నాను. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఈ చరాచర జగత్తంతా వాసుదేవమయము అని గ్రహించే మహాత్ములు లోకంలో అరుదుగా ఉంటారట. అసలు లేనని కాదు, కొంచెం కష్టం దొరకడం. అన్నిటిలో తానున్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి, కాబట్టే పరమాత్మ అయిన కృష్ణుణ్ణి వాసుదేవుడు అన్నారు. వాసుదేవుడు అనే శబ్దమునకు అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో అన్నీ ఉన్నాయి అని అర్థం. అది గ్రహిస్తే వాడు మహాత్ముడు. అటువంటి వాడు అరుదుగా ఉంటారు. నువ్వు అది ఎరిగిన వాడివి, అందుకని నిన్ను అడుగుతున్నాను. ఈ సృష్టి ఆరంభ విశేషాలు, కల్పములు, విష్ణు భక్తుల యొక్క చరిత్రలు, హరినామస్మరణం చేసి తరించిన మహాత్ముల చరిత్రలు, ఇవన్నీ నాకు వివరించు. ఈ నైమిషారణ్యంలో నీ ద్వారా ఇవి విని నేను తరిస్తాను అంటూ ఉండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. నాన్నగారు, మీరు ఈ మైత్రేయుడికి కథ చెబుతూ ఉంటే నేను దాన్ని గ్రంథస్థం చేస్తాను, పురాణంగా రాస్తాను, 18 పురాణాల్లో అది కూడా చదువుస్తాను అన్నాడు. అంటే పరాశరుడు మైత్రేయుడికి చెబుతున్నప్పుడు విని అద్భుతమైన ప్రతిభతో విష్ణు కటాక్షంతో దాన్ని శ్లోకబద్ధం చేసి పురాణంగా లోకానికి వ్యాసుడు అందించాడు. వ్యాసుడు నారాయణుడు, ఆయనే లేకపోతే వాడి 18 పురాణాలు లేవు మనకి. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. శ్రీ మహావిష్ణువు, నారాయణుడు, హరి ఇత్యాది నామములు కలిగిన పరమాత్మయే వ్యాసుడి రూపంలో పుట్టుకొచ్చాడు. విష్ణోరంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. సత్యవతీదేవికి పరాశరుడి వల్ల విష్ణుని అంశతో వేదవ్యాస మహర్షి జన్మించాడు. విష్ణువు యొక్క కళలు 16 ఉన్నాయి. ఈ షోడశ కళల్లో ఒక్కొక్క కళతో ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు. అందులో 2 కళలతో వ్యాసుడు పుట్టాడనమాట. అందుకే వ్యాసునిలో విష్ణువులోని 2 దివ్యశక్తులు ఉన్నాయి, ఒకటి వక్తృత్వం, మరొకటి రచన. రాసే శక్తి, మాట్లాడే శక్తి, ఈ 2 కళలు వ్యాసుడి రూపంలో వచ్చాయట. ఈ 2 విష్ణు శక్తులు అన్నమాట. మీలో చాలామంది భగవద్గీత ఉన్నారు కదా, ఎవరిలో ఏ ఏ శక్తి ఉంటే ఆ శక్తుల్లో పరమాత్మే. కొందరు సంగీతం బాగా పాడతారు, ఆ సంగీత శక్తి కృష్ణస్వరూపం. కొందరు బాగా మాట్లాడగలుగుతారు, ఆ మాట్లాడే శక్తి కృష్ణస్వరూపం. కొందరు చక్కగా నాట్యం చేస్తారు, ఆ నాట్య కళ కృష్ణస్వరూపం. కొందరు దానం బాగా చేస్తారు, ఆ దాతృత్వ శక్తి అది కృష్ణస్వరూపం. ఇలా ఎవరిలో ఏ ఏ దివ్యశక్తులు ఉన్నాయో అవన్నీ కృష్ణస్వరూపాలే. ఆ కృష్ణుడి కళ ఉంటేనే మనకు అధికారి అవుతాడు, ఆ కళ దుర్వినియోగం అయితే భ్రష్టుడు అవుతాడు. అందువల్ల వ్యాసుడు వక్తృత్వం అంటే మాట్లాడే శక్తి, రచన చేసే శక్తి అనే 2 కళలతో పుట్టిన విష్ణు స్వరూపుడు అన్నమాట. ఆయన కూడా సమయానికి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాసుదేవుని గురించి చెప్పమని అడగ్గా మైత్రేయుడు పరాశరు వారు ఇలా చెప్పారు, ముందుగా నేను వశిష్ఠునికి భక్తితో నమస్కరిస్తున్నాను. ఆయన మా తాతే కాక మా అందరికీ అనేక రకాలైన మంత్రశాస్త్రాలని ప్రసాదించిన గురువు, మంత్రశాస్త్రవేత్త, మంత్రద్రష్ట. మంత్రానికి అధిష్టాన దేవతలు ఉంటారు, ఆ అధిష్టాన దేవతలను కూడా చూడగలిగాట ఆయన. సాధారణంగా మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళకి ఆ మంత్రమునకు సంబంధించిన దేవతల దర్శనం అందరికీ అవవు. అయితే ఎప్పుడో బాగుపడతాం మనం. గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే గాయత్రి దేవత ఎంతమందికి కనపడుతుందండి? రోజు కనపడాలి. జపం చేస్తూ ఉంటే కళ్ళ ముందు గాయత్రి తాండవం ఆడాలి. శివపంచాక్షరి చేస్తూ ఉంటే శివుడు వాడి కంటి ముందు నాట్యం చేయాలి. గురువుని తలుచుకుంటే గురువు యొక్క రూపం కంటి ముందు తాండవం ఆడాలి. నారాయణ స్మరణం చేస్తే నారాయణ స్వరూపం కనపడాలి. అప్పుడు వాడు ఉపాసన చేసిన వాడు అవుతాడు. ఎక్కువ మందికి ఉపాసన ఎందుకు ఫలించదంటే ఆ మంత్రం ఏదో మొక్కుబడిగా చేస్తాడు వాడు, భక్తి ఉంటుంది కానీ దాని మీద ఉండవలసినంత చిత్తశుద్ధి ఉండదు, మనస్సు లగ్నం కాదు. మనస్సు లగ్నం కాకపోతే పరమాత్మ దర్శనం అవ్వదు. ఇది అందరికీ అనుభవిగా చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ నిజాయితీగా చెబుతున్నారు కొంతమంది, గురువుగారు మేము జపం చేద్దామని కూర్చుంటాం, జపమాల చేత్తో పట్టుకోగానే జపానికి సంబంధించిన దేవుడు తప్ప అందరూ కనపడుతున్నారు. ముఖ్యంగా 7:30-8 గంటలకి జపానికి కూర్చుంటే తర్వాత ఇంట్లో చేసే ఇడ్లీలు, చట్నీలు, ఆఫీసు హడావిడి, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఇవే కనపడుతున్నాయి చాలామందికి. ఆ చెప్పినవాడు నిజాయితీపరు, వాళ్ళు ఏమాత్రం దాచుకోవట్లేదు. కొంతమంది అయితే అబ్బాయి ఏం లేదండి మాకు అన్నీ కనపడుతున్నాయండి అంటారు. అన్నీ కనపడితే మన జీవితం ఎప్పుడో మారిపోనండి. నిజంగా గుండెల మీద చేసుకుని జపం చేసినప్పుడల్లా భగవద్దర్శనం అవుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పుడప్పుడు అవుతుంది కొందరికి. అప్పుడప్పుడు అవడం కాదట, అనునిత్యము జపదర్శనం చేసినప్పుడు ఆ జప దేవత, మంత్ర అధిష్టాన దేవత కనపడాలి. అటువంటి వాడిని మంత్రద్రష్ట అంటారు. వశిష్ఠుడు మంత్ర జపం చేస్తే ఆ మంత్రం, మంత్రదేవత 2 కనపడేవి. ఎవరికి? వశిష్ఠునికి. ఆయన దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకు కూడా కనపడేవి. కాబట్టి శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. మైత్రేయుడు పరాశరుడి దగ్గరకు వచ్చి నాకు పురాణం చెప్పమంటే ఆయన పురాణం చెప్పకుండా ముందు వశిష్ఠుడికి ఎందుకు నమస్కరించాడంటే ఆయన మాకు తాతయ్య కాదు, మంత్రద్రష్ట, మంత్రవేత్త, మంత్ర ఉపదేశం చేసిన గురువు. మా నాన్నగారు, నేను, మేమందరం కూడా ఆయన దగ్గర ఉపదేశం పొందాం. మేము ఉపదేశం పొందిన వేళా విశేషం ఆ గురువుగారి అనుగ్రహం. మేము ఏ జపం చేస్తే ఆ జపదేవత మా కంటి ముందు కనపడుతోంది. కాబట్టి ముందు ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒకప్పటి మాట, మా తాతగారు వశిష్ఠుడు ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని చాలాకాలం తన భార్య అరుంధతితో యజ్ఞములు చేస్తూ అరణ్యంలో నివసించాడు. ఒకనాడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. అప్పటికి విశ్వామిత్రుడు మహారాజు. మా తాతగారి దగ్గర వశిష్ఠుడి దగ్గర నందిని అని ఒక ధేను ఉండేది. ఆ ధేనువుని పిలిచి వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడు మహారాజు, ఈయనకి ఈయన పరివారానికి ఆతిథ్యం అంటే అది ఆతిథ్యం ఇచ్చింది. అది చూసిన విశ్వామిత్రుడు కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆవు నాకు ఇచ్చేయమన్నాడు. ఇది కుదరదు నాయన, ఇది నా కూతురు లాంటిది, వెళ్ళమన్నా వెళ్ళదు, దీనిని నేను నా స్వార్థానికి వాడను, నువ్వు మహారాజు గనుక స్వార్థానికి వాడతావు కాబట్టి కుదరదంటే వినిపించుకోకుండా చాలా ఘోరమైన యుద్ధం చేశాడు. ఈ కథ మీరు రామాయణంలో విన్నారు, ఇదివరకు చాలాసార్లు విన్నారు, ఇక్కడ క్లుప్తంగా చెబుతున్నాడు అన్నమాట. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది, ఆవును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ఆవు నుంచి వచ్చినటువంటి హుంకారంతో రకరకాల సైనికులు పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు. విశ్వామిత్రుడు సర్వనాశనం అయ్యి తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అనేక అస్త్రశస్త్రాలు పొంది, బ్రహ్మాస్త్రం కూడా పొంది, వశిష్ఠుని చంపాలనుకున్నాడు. ఈ అస్త్రాలన్నీ వశిష్ఠుడు తన దండంతో నాశనం చేశాడ. వశిష్ఠుడి దగ్గర జపం చేసుకునేటప్పుడు చెయ్యి పెట్టుకోవడానికి ఉపయోగించే మంత్రదండం ఉండేదో దండం, కొయ్య దండం. ఆ దండం ఇలా పెట్టగానే విశ్వామిత్రుడు వేసిన అస్త్రములు ఆ దండంలో కలిసిపోయి, అది మామూలు దండమా, మొత్తం అస్త్రములన్నిటినీ మింగిపారవేసింది. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు, ఎంత కష్టపడి తపస్సు చేసి ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం వంటి అస్త్రాలు పొందారా, ఆ అస్త్రములన్నిటినీ కేవలం తన కొయ్య దండంతో నాశనం చేశాడు ఈ వశిష్ఠుడు. ఇతడు సామాన్యుడు కాడు, ఇతడు బ్రహ్మర్షి, నేను అంత గొప్పవాడిని కావాలనుకున్నాడు. దానికోసం నాలుగు దిక్కుల్లో చాలా తపస్సులు చేశాడు. ఎప్పటికప్పుడు తపస్సు పాడైపోయింది. ఓసారి ఒళ్ళు మండిపోయి విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద తీవ్ర కోపం వచ్చి వశిష్ఠుడిది కొడుకులందరినీ చంపి పారవేశాడు. మీరు వినే ఉంటారు, వశిష్ఠుడు కాబట్టి వాళ్ళని మళ్ళీ బతికించుకున్నాడు అనుకోండి, మాదిరి వాడి అయితే బతికించుకుంటాడా, నూరుగురు కొడుకులు చంపేశాడంటే విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠుడితో పగవల్ల. అదే మనకి దుర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో వశిష్ఠుడంతటి వాడు నూరుగురు కొడుకులు పోతే తొందరపడి శపించలేక ఏడుస్తూ కాళహస్తీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ ఆ కొడుకులు బతికించుకున్నాడు. కాళహస్తి అంత గొప్పది, అక్కడ వశిష్ఠుడు తపస్సు చేసి మరణించిన వాళ్ళు కూడా బతికించుకోగలిగాడు. చచ్చిన వాళ్ళని బతికించిన ఆ లింగం కాళహస్తీశ్వర లింగం అంటే అంత గొప్పది. అది మీరు ఈసారి వీలుంటే దూర్జెట్టి గారి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చదవండి. అందులో పెద్ద కొడుకు శక్తి అంటే ఆయనకి చాలా అభిమానం. కారణం కొడుకు అవడం వల్ల మాత్రమే కాదు, ఆయన పుత్రుడే కాక శిష్యుడు, కను సైగతో తండ్రికి సేవ చేసే శిష్యుడ. అలాంటి వాడు చాలా దొరకడం అదృష్టం అండి. ఒక మంచి శిష్యుడు దొరికితే గురువుగారు అంత అదృష్టవంతుడికి ఎక్కడ ఉండడు. అలా సైగ చేస్తే ఓహో గురువుగారికి పంచె కావాలను, అలా సైగ చేస్తే ఓహో వాటర్ కావాలను అని కనిపెట్టి మనస్సు తిరిగి పనిచేసేటటువంటి శిష్యులు దొరికితే ఆ గురువుగారు అంత అదృష్టవంతుడేడన్నారట. మంచి గురువు కావాలని శిష్యులు ఎలా వెతుకుతారో, ఒక గొప్ప శిష్యుడు కావాలని గురువులు కూడా వెతుకుతారు. శంకరాచార్యులు వారు పద్మపాదుల కోసం వెతికారు, వ్యాసుడు సూతుడి కోసం వెతికాడు. ఇలా ఎక్కడికక్కడ శిష్యుల కోసం గురువులు అన్వేషిస్తారు, ఎందుకంటే ఈ శిష్యుల ద్వారా కొన్ని గొప్ప కార్యక్రమాలు చేయించాలి అనే ఉద్దేశం అన్నమాట వాడది. అదృష్టవశాత్తు వశిష్ఠునికి శక్తి కొడుకవ్వడమే కాక మనసిరిగి తండ్రిక కంటే గురువుగా ఎక్కువగా వశిష్ఠుణ్ణి భావిస్తూ ఆయన చెప్పిన పనులు చేసేవాడు ఈ శక్తి. ఆ శక్తి చచ్చిపోతే కొంతకాలం చాలా బాధపడ్డట వశిష్ఠుడు. జ్ఞాని అయి కూడా బాధపడ్డట, ఎందుకంటే పుత్రశోకం మహాశోకం అన్నారు. ఈ ప్రపంచంలో కొడుకు చచ్చిపోతే తండ్రికి వచ్చే బాధ ఇక దాన్ని వర్ణించలేము. ఎంత జ్ఞాని అయినా బాధపడతాడు. సరే, ఆయన జ్ఞాని కాబట్టి తట్టుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఈ విషయం పరాశరుడికి తెలిసింది. శక్తి అప్పటికింకా బతకలేదు, వశిష్ఠుడు తన కొడుకులు ఇంకా బతికించుకోలేదు. చచ్చిపోయిన వెంటనే ఈ వార్త పరాశరుడికి తెలిసింది, ఆయనకు ఆగ్రహం కలిగింది. నా తండ్రి శక్తి ఎలా మరణించాడు అని ఒక ఋషిని అడిగాడు. నాయన, విశ్వామిత్రుడు ఒక రాక్షసుడిని సృష్టించాడు, ఆ రాక్షసుడు వచ్చి మీ వాళ్ళందరినీ మింగేశాడు అనగానే ఆరి దుర్మార్గులారా అనుకున్నట్టయన. అలం నిశాచరగదైదేనై నిరపరాధిపి, నిజంగా రాక్షసులు నిరపరాధులైతే ఎవడో ప్రేరేపించినంత మాత్రం చేత మా తండ్రిని తింటారా. విశ్వామిత్రుడు పగతో రాక్షసుల్ని పిలిచాడు, తన మంత్రశక్తిని వినియోగించాడు, వెళ్ళి శక్తి మొదలైన వాళ్ళని మింగేయమన్నాడు. అంత మాత్రం చేత వీళ్ళు వచ్చి మహాత్ముడైన శక్తిని మింగుతారా, మా పినతండ్రుల్ని చంపుతారా, కాబట్టి వీళ్ళ సంగతి ఏమిటో చూస్తాను అనుకున్నట్ట. అనుకుని వెంటనే నైమిషారణ్యం వచ్చేశాడు. పరాశరుడు చాలా శక్తివంతుడు చెప్పుకున్నాం కదా, పరాశరుడు ఏదైనా చేయగలడు అనుకుంటే తక్షణం ఆ పని చేయగలిగే శక్తి ఉంది ఆయనకి. అందుకే హుటాహుటిని నైమిషారణ్యం వచ్చాడు, సత్రయాగం చేశాడు, 12 సంవత్సరముల పాటు యజ్ఞం చేశాడు. సంవత్సరం కంటే ఎక్కువగా చేసే యజ్ఞమును సత్రయాగము అంటారు. యాగం ఏడాది పాటు ఏకధాటిని చెయ్యాలి, ఎప్పటికప్పుడు పూర్ణాహుతుంటుంది, అదంతా విధానం వేరు. ఈ మధ్యనే రాసి ఒక ఆయనకి ఇచ్చాను, ఒక 12 ఏళ్ళు యజ్ఞం చేస్తానంటే. సత్రయాగం అంత తేలిక కాదు, చాలా ఖర్చుతో కూడింది, ఓపికతో కూడింది. కాబట్టి 12 ఏళ్ళు ఒక చోట కదలకుండా కూర్చొని యజ్ఞం చేయాలంటే మాటల 12 ఏళ్ళు కాదు కదా, 12 రోజులు గుంటూరులో ఉండమంటే 13వ రోజు పారిపోతారు కొందరు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు కాబట్టి 19 రోజులు ఇక్కడే ఉండి వినొచ్చుగాక, కానీ 19 రోజులు ఒక చోట ఉండగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 రోజులు ఎక్కడ ఉంటున్నారు? నెలాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏది కుర్చీలో కూర్చుని పురాణం వినడానికే, దానికే ఓపిక ఉండడంలా. అమ్మ బాబోయ్ 20 రోజులు పురాణమే, మధ్య మధ్యలో కాస్తంత పుడుకులు తినడానికి, బాపట్లు వెళ్ళకపోతే ఎలాగా, చీరాలు వెళ్ళకపోతే ఎలాగా అనుకుంటూ ఉంటుంది మనస్సు. ఏకధాటిని ఒక చోట కూర్చోలేవద్దు మనస్సు. మన మనస్సు కోతి లాంటిది. మన మనస్సు అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదు లేండి, నిలకడలేని వారి గురించి చెప్పాం. కానీ ఎక్కువ మంది మనస్సు నిలుకడగా ఉండదు, క్షణక్షణము మారుతూ ఉంటుంది. అటువంటిది యజ్ఞదీక్షలో పాల్గొని చేతికి ఒక కంకణం కట్టుకుని నేను 12 ఏళ్ళు యజ్ఞం చేస్తాను అని సంకల్పించిన ఋషి 12 ఏళ్ళు అడవిలోనే ఉండాలి. ఆ ప్రాంతం దాటి వెళ్ళకూడదు. వాళ్ళు కొంత ప్రాంత నిర్ణయం చేసుకుంటారు, ఆ ప్రదేశమునొక అవతలకు వెళ్ళకూడదట. కాశీలో ఉండాలనుకున్నవాడు పంచక్రోశం దాటి వెళ్ళకూడదు కదా, అలాగా. అంతేగాని కాశీలో 9 రోజులు ఉందాం అనుకోవడం, 9 రాత్రులు అన్నారు కదండి, పగలు అనలేదు కదండి అని మళ్ళీ వాళ్ళకి వాళ్ళే భాష్యం చెప్పుకుని, పగలేమో అన్ని ప్రాంతాలకి తిరిగి, ఓ రోజు గయా, ఓ రోజు వింధ్యాచలం, ఓ రోజు ఇంకో చోటకి, ఓ రోజు హోటళ్ళకి తిరిగి, 9 రోజులు రాత్రి మాత్రం ఏ 10 ఇంటికో వచ్చి నిద్రపోయి మళ్ళీ తెల్లారు లేచడిపోతే అదే నవరాత్రులు నిద్రపోవడమా? ఇదే తెలివితేటలంటే 9 రాత్రులు అక్కడ ఉండడం అంటే ఆ 9 రోజులు కూడా అహోరాత్రములు కాశీలో ఈ పంచక్రోశుల ప్రాంతం దాటి వెళ్ళకూడదు. ఆ ప్రాంతం దాటి వెడితే ఇక వాడికి కాశీ నివాస భాగ్యం పుణ్యం లభించదు. అలాగే యజ్ఞం చేసేవాడు ఆ 12 ఏళ్ళు లేక 1 ఏడు ఎంతో కొంతకాలం నిర్ణయం చేసుకున్నప్పుడు అంతకాలము ఆ ప్రాంతం దాటకూడదు. 12 ఏళ్ళు అలా ఉన్నారు వాళ్ళ రోజులు. 12 ఏళ్ళు ఏంటండి, ఇంకా పరాశరుడు అంటే 12 ఏళ్ళు, సౌనకాది మహర్షులు 1000 ఏళ్ళు ఉన్నారు ఒక చోట. వాళ్ళ ఆయువు కూడా గట్టిది, 1000 సంవత్సరములు సత్రయాగం చేశారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అని భాగవత ప్రారంభంలో చెప్పారు. శరీరముతో స్వర్గమునకు వెళ్ళుటకు 1000 సంవత్సరముల కాలం యజ్ఞం చేశారట. ఒక్కసారి ఆలోచించండి, 1000 ఏళ్ళు యజ్ఞం చేయటువంటి మాటల, అన్నాళ్ళు ఒకే చోట ఉండడం, కదలకుండా ఉండడం, అదంత కష్టం. పైగా ఇప్పుడంటే గంటన్నర 2 గంటల్లో పురాణం చెప్పేసి వదిలేస్తున్నాం. ఆ రోజుల్లో పురాణం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటకు మొదలెడితే సాయం సంధ్యా సమయం దాకా చెప్పేవారట. 5-6 గంటల పురాణం, 5 గంటలు కదలకుండా కూర్చునేవారటండి. ఇలా కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టు పురాణం వినగలిగేవారట. నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ కదలడాలు ఏమీ లేవు. ఇప్పుడు కూర్చుంటే ఈ చెయ్యిటు ఈ చెయ్యిటు ఎన్నిసార్లు కదులుతున్నాం అంటే మన ఆరోగ్యంలో తేడా వచ్చింది, మన శరీరంలో మార్పు వచ్చింది. ఆనాడు వాళ్ళకున్న ఓపిక, ఆ తపశ్శక్తి, నిష్ట అన్నీ వేరు. ఇతడు 12 ఏళ్ళు సత్రయాగం చేశాడు. ఈ సత్రయాగం ఎటువంటిది, పెద్ద అగ్నిగుండం పెట్టాడు, అది ప్రధాన హోమగుండం. దాని చుట్టూ 4 ఉపకుండములు పెట్టాడు. ఉపకుండాల దగ్గర శిష్యుణ్ణి పెట్టాడు, ప్రధాన కుండం దగ్గర తాను కూర్చున్నాడు. కూర్చుని మా తండ్రి శక్తిని, మా పినతండ్రులను మింగిన
ఆ రాక్షసుడు రాక్షస వంశస్థులు ఈ యజ్ఞగుండంలో పడి చచ్చిపోదురుగాక అని ఒక్కొక్కళ్ళ పేరు తలుచుకుంటూ రాక్షసుల కోసం స్వాహ అనేవాట. ఒకడున్నాడు, వాడి పేరు అలంబుసుడు. అలంబుసే స్వాహ అనగానే వాడు వచ్చి ఢామ్మని అందులో పడేవాట. ఏదో వాడికి ఆహారం కాదు, ఈ స్వాహాకారం విని వినగానే వాడొచ్చి అగ్నిలో పడి కాలి బూడిదైపోయేవాడు. ఎంతో పూర్వం మీరు భారతంలో సర్పయాగం గురించి ఉన్నారు కదా, సర్పయాగంలో తక్షకాయ స్వాహ అంటే తక్షకుడు అందులో పడవలసిందే. అలాగే ఇప్పుడు రాక్షసులందరినీ అందులో వేసి భస్మం చేశాడు ఆయన. 12 ఏళ్ల యజ్ఞంలో 90 రోజులు గడిచింది. 90 రోజులకే రోజుకు 100 మంది చొప్పున రాక్షసులు బూడిదైపోవడం మొదలెట్టారట. ఈయన పేరు లిస్టు రాసుకోవడమే తేడా, అవన్నీ దొరికితే అందరినీ ఎప్పుడో చంపేసేవాడు. రాక్షసుల పేర్లు కూడా చాలా కష్టం కదా, జనాభా లెక్కలు తీయాలి, వాళ్ళ ఆధార్ కార్డులు వెతకాలి. అలంబుసాసుర, సన్ ఆఫ్ ఆమిషాసుర, వీళ్ళందరినీ పెట్టుకోవాలి. ఎవడు ఏ మూలు దక్కున్నాడో తెలియదు, ఎవడు ఏ మూలు ఏ దొంగ ఆధార్ కార్డు సృష్టించాడో తెలియదు. అలాంటి వాళ్ళ లిస్టు అన్ని తీసుకుని ఒక్కొక్కడిని పిలవడం కష్టమైంది దీనికి. ఈలోపు ఏమైపోయింది, వశిష్ఠుడికి ఈ విషయం తెలిసింది. అసలు నా కుమారుడు పోతే నేను బాధపడాలి, మధ్యలో తండ్రి కోసం వీడు బాధపడుతున్నాడు, పడితే పడ్డాడు, మొత్తం రాక్షసులందరినీ నాశనం చేస్తున్నాడు. ఏ వంకతో అయినా రాక్షస జాతి మొత్తం నాశనం చేయడం ధర్మం కాదట. ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం. పరమాత్ముడు ఎన్నో రకాల ప్రాణులను సృష్టించాడు. ఇందులో దైత్యులు, దానవులు, మానవులు, సర్పాలు, పక్షులు అన్నీ ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించాలి కానీ మొత్తం జాతిని నాశనము చెయ్యకూడదు. ఇతడు క్షణికోద్రేకంలో మొత్తం రాక్షసులందరినీ యజ్ఞగుండములో పారవేసి భస్మం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు అనుకుని వెంటనే వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అన్నాడు, నిరపరాధులైన రాక్షసుల్ని సంహరించడం ధర్మం కాదు నాయన, ఈ యజ్ఞం ఆపేయి అన్నాడు. సత్రంతే విరవత్వే తత్ క్షమసారాయి సాధవః. సాధువులు క్షమాగుణంతో ఉంటారు. చంపదగిన ఎటువంటి శత్రువు చేతికి చిక్కినా వాడిని చంపక మేలు చేసి పొమ్మంటారు. రాక్షసులు చేసిన అపకారం చాలా క్రూరమైనది, క్షమించరాని అపరాధమే చేశారు. అయినప్పటికీ ఎవరు అపరాధం చేశారో వారిని చంపాలి, ఇక వాళ్ళని కొడుకుల్ని వాళ్ళ వంశస్థుల్ని అందరినీ నాశనం చేయొద్దు ఆయన. పైగా ఈ యుగం కృతయుగం, కృతయుగ ధర్మంతో ఇప్పటివరకు మేము అలాగే ఉన్నాం. నువ్వు చిరజీవులలో ఒకటివి, ద్వాపర యుగాంతం వరకు ప్రజలకు దర్శనమిస్తావు, ద్వాపర యుగం అయిపోయాక కనపడకుండా హిమాలయాల్లో ఉంటావు, అటువంటి ఉత్తముడివి. నీ ఒకటి వాడు కోపగిస్తే రాక్షసులు ఉండరు, వాళ్ళ సంతానము ఉండదు, అది ధర్మం కాదు. ఇక నీ తండ్రి తన కర్మయోగం వల్ల మరణించాడు. ఎవరికైనా ఇతరుల వల్ల చావు రాదు, పుట్టుక రాదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తుంటారు. కర్మములు మేలు నొసగును, కర్మంబులు కీడు నిచ్చు, కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను, కర్మగుడై పరుల తడవగానేమిటికి. కర్మములే మనకు మేలు చేస్తాయి, కర్మములే కీడు చేస్తాయి. బ్రహ్మ అయినా సరే తాను చేసిన కర్మ వల్లే ఆ పదవి పొందాడు. కర్మ అంటే 12. మనం ఒక మంచి పని చేస్తే మేలు పొందుతాం, చెడ్డ పనులు చేస్తే కీడు పొందుతాం. బ్రహ్మగారికి ఆ పదవి రావడానికి గల కారణం ఆయన ఒకప్పుడు చేసిన తపస్సే. ఇప్పుడు ఉదాహరణకు ఆంజనేయుడు ఉన్నాడు, సీతారాముల్ని కలిపాడు, ఒక మహత్తర కార్యం చేశాడు. ఈ పుణ్యం వల్ల భవిష్యత్తులో ఏమవుతున్నాడు, ఆయన బ్రహ్మ అవుతున్నాడు. అంటే బ్రహ్మ పదవి రావడానికి గల కారణం హనుమంతుడు చేసిన పుణ్యకర్మ. ఏ కర్మ చేయకుండా నేను ఇంట్లో పడి ఉంటాను, వేళ కందిపప్పు లేకపోతే శనగపప్పు ఇటువంటి వాటితో బూరెలు చేసుకుని తింటాను, లేదా మంచి నూనె వేయించుకుని పుణుకులు తింటాను, నేను నా ఇల్లు నా కుటుంబం అనుకుంటూ కూర్చుంటే అప్పుడు వచ్చే జన్మలో బ్రహ్మ పదవి రాదు, పుణుకుల పదవి వస్తుంది. అప్పుడు ఆ పుణుకు వేగాక ఎవడో నొట్టేసుకుని మింగేస్తాడు, లేదా ఎవడో ఒకడు మన్నే పుడుక్కి కింద తినేస్తాడు. ప్రతి వ్యక్తి కర్మాచరణ చేయవలసిందే. మీకు తెలియదు ఏముంది ఇందులో, ఓ ఉద్యోగం రావాలంటే అంత తేలిక వస్తుందా, ధనం రావాలంటే అంత తేలిక వస్తుందా. ఇవాళ కొంతమంది తేలిగ్గా డబ్బు సంపాదిస్తున్నట్టు కనబడుతున్న వారి వెనక వాళ్ళ పూర్వజన్మ పుణ్యం చాలా ఉందనే విషయం మర్చిపోకూడదు. హఠాత్తుగా రాదు ఇది, ఎప్పుడో 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 చేసి పెట్టుకున్న పుణ్యం బ్యాంకులో నిలవన్నట్టుగా నిలవండి, సమయం రాగానే అది వాడికి ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడుతుందన్నమాట. చేసిన కృషి కాలక్రమేణా ఫలిస్తుంది. మనిల్లే మనకు పెరడుంది, పెరట్లో మామిడి చెట్టు నాటాం, మామిడి చెట్టు నాటితే వెంటనే పండేవద్దు కదా, రోజు నీళ్లు పోసినా కాలం అలా వస్తున్న కొద్దీ చెట్టు పెరుగుతుంది, పెరిగిన తర్వాత పోత వస్తుంది, ఆ పోత కూడా మనకు అడ ముందు క్షణంలో పిండి అవదవు, టైం రావాలి దానికి. మార్చిలో పూత మొదలయ్యింది, ఏప్రిల్లో కాయలు వచ్చాయి, మే నెలలో ఆవకాయకి మనకు వస్తాయి, ఇంకా మే నెల ఆగిపోతే జూన్లో పళ్ళు అవుతాయి. ఈలోపు అయ్యో నేను బకెట్లకి బకెట్లు నీళ్లు పోస్తాను, వెంటనే పళ్ళు అయిపోవాలంటే ఎందుకు వస్తాయి? అవో ఆకలి వేస్తే ఎంత కావాలో అంతే తినాలి తప్ప, మనం ఒకేసారి పండిపోదామని ఓ ఇంత బకెట్తోటి సాంబార్ వసూ తింటే ఆ తర్వాత కడుపు నిండడం ఆరోగ్యం రాస్తారు కదా, ఈ బకెట్లు ఎటో కట్టు తంతాయి శరీరంలోంచి, ఆ తర్వాత మనిషి వీడే బకెట్ తంతాడు. కాబట్టి అన్నిటికీ మూల కారణం తాము చేసిన కర్మములు సకాలములో ఫలించడమే. మీ తండ్రి గారి కర్మం ఏదో ఫలించింది, రాక్షసుడి రూపంలో మృత్యువు అతనిని వధించింది. ఇది తెలుసుకో, ఎవరికెవరు ఉపకారం చేయలేదు, అపకారం చేయలేదు, వారి కర్మములే వాళ్ళు అనుభవిస్తారు. ప్రారబ్ధం అనుభవించి తీరవలసిందే. కాబట్టి యజ్ఞం ఆపేయి, మహాపాపం మంచిది కాదు, నేను శివుడి కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో మీ తండ్రుల్ని బ్రతికిస్తాను. నాయన నువ్వు ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఈ పవిత్రమైన జన్మ వచ్చింది, ఈ జన్మలో కూడా మహాతపస్సు చేసావు, కీర్తి పొందావు, దాన్ని పాడు చేసుకుంటావా? సగా వ్యాసేత కారణం పరమర్షయ, పరమఋషులకి కోపం సర్వనాశనానికి మూల కారణం అవుతుంది, క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, క్రోధం అష్టసిద్ధులను తొలగిస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం క్రోధం. ఎంత మంచి మాట అండి, ఇది మనందరికీ అవసరమైన విషయం. అందుకే పురాణములు ధర్మశాస్త్రాలు నిత్యం పరికొచ్చేటటువంటి సత్యములు చెప్పే శాస్త్రాలు అన్నారు. క్రోధమ తపమును చెరచును, ఎన్నాళ్ళో కష్టపడి చేసిన తపస్సంతా ఒక్కసారి కోపం పొందితే పోతుంది మొత్తం. క్రోధమ తపమున్ జరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్వికి తన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు తొలగిస్తుంది, ఎంతో కష్టపడి సాధించుకున్న పదవులు పోగొడుతుంది. ఎంతెందుకు, అన్నిటికీ క్రోధమే మూల కారణం నాశనం అవ్వడానికి. మనం కష్టపడి సంపాదించిన అన్ని రకాల సంపదలను తొలగించి పాడు చేసేది కేవలం కోపమే. కాబట్టి తపస్సు చేసేవారు ఏమాత్రం కోపం పొందకూడదు అనగానే వెంటనే ఆయన కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎలాగో వశిష్ఠుడు నేను తపస్సు చేసి శక్తి మొదలైన వారిని బ్రతికిస్తానన్నాడు కదా, ఇంకెందుకు రాక్షసుని చంపడమని యజ్ఞం ఆపి యజ్ఞం విడిచిపెట్టినా అక్కడే ఉండాలి. రాక్షసుల్ని చంపి యజ్ఞం ఆపేశాం కదా అని సత్రయాగం ఆపకూడదట. అందుకని 90 రోజుల పాటు చేసిన ఈ రాక్షస హింస అనంతరం ఈయన ఇప్పుడు ఏం చేసేవట, మహాపాపకర్మములన్నీ దగ్ధమవడం కోసం యజ్ఞం చేశాడు. తెలిసి కానీ తెలియక కానీ చేమల్ని దోమల్ని చంపిన పాపం పోవుగాక, అసత్యములాడిన దోషములు పోగాక, ఇలా సంకల్పించుకుని తక్కిన కాలమంతా వాసుదేవ మంత్రములతో హోమం చేశాడు. ఆ హోమం చేసుకున్న తర్వాత అవబృధ స్నానం చేస్తూ ఉంటే ఇదిగో ఈ మైత్రేయుడు వచ్చాడనమాట. అందుకే మైత్రేయ సరిగ్గా అవబృధ స్నానం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చావు, నా సత్రయాగం హింసాపూరితమైన యాగం వశిష్ఠుని వల్ల ఆగింది. ఆ తర్వాత నేనేం చేశాను, మా పులస్తుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, మహాత్మా ఎందుకు ఈ క్షణికోద్రేకం పొందుతూ ఉంటాం, జీవులై పుట్టిన వాళ్ళు ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు కోపం పొందుతూ ఉంటారు, వీటికి మూల కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆయన నాకు సృష్టి స్థితిలయాలకు సంబంధించిన విశేషాలు చెప్పాడు. అదే విష్ణు పురాణం అనే పేరుతో నీకు చెప్తాను, పులస్థుడు నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నాను. మనం సంభాషించుకుంటున్న దాన్ని వ్యాసుడు పురాణ రూపంలో లోకానికి అందిస్తాడు అని పలికి ఈ మొత్తం పురాణం అందించాడనమాట.